అశ్వత్థామను చంపాలని భీముడు వెళ్ళగానే శ్రీకృష్ణుడు అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరనామకాస్త్రం ఉంది, అతనేమో చపలుడు, దుర్మార్గపు బుద్ధి కలిగినటువంటి వాడు, కాబట్టి అతని దారి నుంచి భీముడిని రక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ధర్మరాజుని అర్జునుడిని ఎక్కించుకొని తాను సారథిగా తన యొక్క రథం మీద బయలుదేరాడు. భీముణ్ణి సమీపించారు. భీముణ్ణి ఆగు 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 అని కేక వేస్తున్నారు. ఓహో, నా వెనక వీళ్ళు వస్తున్నారు, అందులో ధర్మరాజు ఉన్నాడు, ఆయనైతే నన్ను ఆపుతాడు అశ్వత్థామని చంపకుండా, కాబట్టి వీళ్ళ మాట వినిపించుకోకూడదు అని చెప్పి ఇంకా వేగంగా పోతున్నాడు భీముడు. అలా వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి వ్యాస మహర్షి ఆశ్రమంలో వ్యాస మహర్షి అనేక మంది ఋషులు కూర్చొని ఉన్నారు. వ్యాస మహర్షి పక్కనే అశ్వత్థామ కూడా కూర్చొని ఉన్నాడు. అశ్వత్థామ చూచాడు భీముణ్ణి. భీముడి వెనకనే ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క రథం, శ్రీకృష్ణుడిని, ధర్మజుడి, అర్జునుడు వాళ్ళిద్దరు కూడా రథంలో ఉంటారని చూచాడు. వెంటనే ప్రాణభయం పట్టుకుంది. వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు అనేటువంటి నిశ్చయానికి వచ్చి వెంటనే బ్రహ్మశిర నామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అపాండవమైపోవుగాక అని, అంటే పాండవులు ఎవరు కూడా మిగలకుండా పూర్తిగా నశించిపోవాలి, పాండవ వంశం అనేటువంటిది లేకుండా పోవాలి అనేటువంటి ఉద్దేశంతో అపాండవమబ్బగాక అని వేసేశాడు. వెంటనే గ్రహించాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, నీ వెంటనే అదే అస్త్రాన్ని, ఆ అస్త్రం శాంతించడం కోసం వేయమన్నాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మశిరనామక అస్త్రాన్ని, ఆ అశ్వత్థామ వేసినటువంటి అస్త్రం శాంతించాలి అనేటువంటి కోరికతోటి దాన్ని వేశాడు. రెండు అస్త్రాలు కూడా అగ్నిజ్వాలలు గప్పుతూ అంతరిక్షంలో నిలిచినవి, లోకాలన్నీ కూడా భస్మీపట్లం అయిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయాన్ని గమనించి దేవర్షి అయినటువంటి నారదుడు, మహర్షి అయినటువంటి వేదవ్యాసుడు ఇద్దరు కూడా ఆ రెండు అస్త్రాల మధ్య నిలబడ్డారు. నిలబడి అర్జునుడితో చెప్పారు, నువ్వు ఇలా ఈ అస్త్రాన్ని ప్రయోగించడం ఏమిటి? ఓ అశ్వత్థామ, నీకు అసలు ఏమైనా మానవత్వం ఉందా? నువ్వా ఈ రకమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించటం? ఈ అస్త్రాన్ని కనుక ప్రయోగిస్తే ఏమవుతుంది? 12 సంవత్సరాలు ఆ ప్రాంతంలో, ఆ రాజ్యంలో వర్షం కూడా కురవదు. ఆ తర్వాత ఏం చేస్తారు మీరు? కాబట్టి ముందు నీ అస్త్రాన్ని ఉపసంహరించుకొని అర్జునుడితో చెప్పాడు. సరే, మీ మాట ప్రకారం నేను ఉపసంహరించుకుంటాను. అతడు అపాండవం అయిపోవుగా కానీ వేశాడు, అంటే పాండవులందరూ పోతారు, అంటే మరి మా సంగతి ఏం ఆలోచిస్తారో ఆలోచించండి అని ఉపసంహరించుకున్నాడు. వెంటనే వ్యాసుడు, నువ్వు కూడా ఉపసంహరించుకోమన్నాడు. నా వల్ల కాదు, పాండవులు పోవాల్సిందే, అందుట్లో నాకు అసలు అస్త్రం ఉపసంహరించడం నేను నేర్చుకోలేదు, నా తండ్రి నాకు చెప్పలేదు అన్నాడు. మళ్ళీ వ్యాసుడు, నువ్వు ఇలాంటి బుద్ధి కలిగినటువంటి వాడివే, అందుకని నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను గనక మెదలకుండా ఊరుకుంటే నీ ప్రాణాలు ఇప్పుడే పోతాయి, పాండవులు ఊరుకోరు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ఓటమి నొప్పుకొని నీ తల మీద ఉన్నటువంటి మణిని ఇచ్చేసేయి వాళ్ళకి అన్నాడు. అప్పుడు ఆ తల మీద ఉన్నటువంటి మణిని ఇస్తూ, పాండవుల మీదకి పోకుండా ఉండాలంటే పాండవ గర్భాల మీదకి దీన్ని మళ్ళిస్తున్నాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ఈ రోజున పాండవుల యొక్క స్త్రీలలో ఎవరు కూడా గర్భవతులు గారు, ఒక అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర మాత్రమే గర్భవతిగా ఉంది, ఆమె గర్భంలో ఉండేటువంటి శిశువుని నేను రక్షిస్తాను, నీ అస్త్రం కూడా అక్కడ పనిచేయదు అన్నాడు. అప్పుడు అశ్వత్థామ అన్నాడు, ఈ అస్త్రం అప్రతిహతమైనటువంటిది, నువ్వేం చేస్తావన్నాడు. చూడు నా శక్తి, నా తపశ్శక్తి ఏమిటో, నా దివ్య శక్తి ఏమిటో, నేను అతన్ని బ్రతికిస్తాను. ఎందుకనంటే వంశం పరిక్షీణమైపోయేటువంటి సమయంలో ఒక కుమారుడు పుడతాడు నీకని చెప్పి ఒక వేద పండితుడైనటువంటి బ్రాహ్మణుడు చెప్పాడు ఉత్తరకి. అతడే పరీక్షిత్తు కాబట్టి అతడు పుడతాడు, అతడు 60 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు. అంతేకాదు, నీవు మాత్రం 3000 సంవత్సరాల పాటుగా ఒక దిక్కు లేనటువంటి వాడిలాగా హీనమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రోగాలతోటి, ఈ శరీరమంతా దుర్గంధంతో, ముసలితనంతో, వ్యాధులతోటి, రకరకాలైనటువంటి బాధలతోటి నువ్వు మాత్రం 3000 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తావు. ఎవరు నీతో మాట్లాడటానికి మనిషి దొరకరు. నువ్వు మాత్రం అరణ్యాల్లో హీకారణ్యాల్లో ఉంటావు, బాగా ఆకలితో ఉంటావు, నీ ఆకలి తీర్చుకోవడానికి కూడా నువ్వు చాలా బాధపడుతూ ఉండాల. ఇటువంటి జీవితాన్ని నువ్వు 3000 సంవత్సరాలు గడిపితే ఆ పరీక్షిత్ యొక్క వంశంలో పుట్టినటువంటి రాజులంతా 3000 సంవత్సరాల పాటు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు అని శ్రీకృష్ణుడు శపించాడు. వెంటనే వ్యాసుడు అన్నాడు, శ్రీకృష్ణుడు ఏమైతే చెప్పాడో అదే జరుగుతుంది. ఓ అశ్వత్థామ, ఉత్తర గర్భాన్ని తప్పనిసరిగా శ్రీకృష్ణుడు రక్షిస్తాడు, నీకేమో ఈ రకమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అని చెప్పాడు. దీంతో వ్యాసుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా ఆ శాపాన్ని సమర్థించడంతో అశ్వత్థామ తాను ఆ మణిని ఇచ్చేసి ఇక ఎటో వెళ్ళిపోయాడు, ఏ అరణ్యాలకో వెళ్ళిపోయాడు. అంటే శాపం ప్రారంభమైందన్నమాట. ఈ ప్రకారంగా జరిగినటువంటి గాథని మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఈ గాథలో మనం కొంత విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటనంటే శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎవరినీ శపించల, 125 సంవత్సరాలు జీవించాడు శ్రీకృష్ణుడు. ఈ 125 సంవత్సరాల్లో ఆయన పుట్టిన దగ్గర నుంచి దేహాన్ని చాలించేంతవరకు ఎవరిని కూడా శపించల, ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా. అతన్ని 100 తిట్లు తిట్టినటువంటి శిశుపాలుని కూడా ఏమనలేదు, చంపేశాడు కానీ అతన్ని మాత్రం శపించలేదు, తిట్టలేదు. అటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శాపం పెట్టాడు. మహాభారతంలో కానీ భాగవతంలో కానీ శ్రీకృష్ణుడు ఒక్కళ్ళని కూడా శాపం పెట్టలేదు, శ్రీకృష్ణుడే శపించాడు. అక్కడ ఉదంకుడు, ఇక్కడ గాంధారి ఇద్దరు కూడా శ్రీకృష్ణుని శపించారు. అంతే తప్ప శ్రీకృష్ణుడు ఎవరిని శపించల. అలాగనే వ్యాసుడు కూడా ఎవరిని శపించల. ఆయన పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఆయన కథ మనకి మరుగైపోయేదాకా ఎవరిని కూడా శపించల. ఇది అశ్వత్థామ యొక్క గొప్పతనం. ఏమిటనంటే శాంతమూర్తులైనటువంటి వాళ్ళకు కూడా కోపం తెప్పించి శపించగలిగేటట్టుగా చేసేటువంటి శక్తి అశ్వత్థామది. అంటే ఏనాడు కూడా శపించినటువంటి వాళ్ళని కూడా శపించేటట్టుగా చేశాడు. అటువంటి చర్యలతోటి అశ్వత్థామ ఉన్నాడు. సరే, ఇక్కడ అశ్వత్థామ తన ధర్మాన్ని తాను పాటించాల. అంటే బ్రాహ్మణుడిగా జన్మించినటువంటి వాడు బ్రాహ్మణ ధర్మాన్ని పాటించాల, ఆ బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించాల. తానే చెప్పాడు, నేను బ్రాహ్మణత్వాన్ని ఎప్పుడూ వదిలేశాను. సరే, బ్రాహ్మణత్వాన్ని వదిలేశాడు, క్షత్రియులతోటి స్నేహం చేశాడు, ఆ క్షత్రియ వాసన అంటుకుంది, కానీ క్షత్రియ ధర్మాన్ని పాటించాడా? 18 రోజులు యుద్ధం జరిగేంతవరకు పాటించాడు, కానీ 18 రోజుల రాత్రి మాత్రం ఆ క్షత్రియ ధర్మాన్ని కూడా వదిలిపెట్టాడు. అంటే తన ధర్మాన్ని తాను కనుక వదిలిపెడితే ఏం జరుగుతుందనేది మనం అశ్వత్థామను చూసి తెలుసుకోవాలి. భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిశ్చితాత్. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. గొప్పదైనటువంటి పరధర్మం కన్నా అల్పమైనటువంటి తరధర్మం నిన్న, స్వధర్మం నిన్న. స్వధర్మంలో మరణించినా మంచిదే, పరధర్మం మాత్రం చాలా భయంకరమైనటువంటిది అని భగవద్గీతలో భగవానుడు తెలియజేశాడు. మరి మహాభారతంలో అశ్వత్థామ దీన్ని మనకి చక్కగా నిరూపించి చూపించాడు. ఏమని, తన ధర్మాన్ని వదిలిపెట్టాడు, బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టాడు, ఆచరించేటువంటి క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టాడు, స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని అనుసరించినటువంటి అశ్వత్థామకి మరి ఏం కలిగింది ప్రయోజనం, ఏ రకమైనటువంటి ఫలితాన్ని అనుభవించాడు? ఇక్కడ మనం మహాభారతాన్ని భగవద్గీతని జాగ్రత్తగా గమనిస్తే భగవద్గీత మహాభారతంలో ఉన్నటువంటిదే. 100 శ్లోకాల గ్రంథంలో 701 శ్లోకంతో భగవద్గీత ఉంది మహాభారతంలోనే. అయితే మహాభారతానికి భగవద్గీతకి ఓ సంబంధం ఉంది, లింక్. ఏమిటది అని అంటే భగవద్గీతలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి గాథలు మహాభారతంలో కనపడతాయి. మహాభారతంలో ఏ సంఘటనలు అయితే జరిగినాయో, ఏ కథలు అయితే జరిగినాయో దానికి సంబంధించినటువంటి సూత్రాలు భగవద్గీతలో ఉంటాయి. అంటే భగవద్గీతలో చెప్పినటువంటి సూత్రాలు ధర్మాలు మహాభారతంలో జీవితంలో ఆచరించినటువంటి వ్యక్తులు మనకు కనపడతారు. అందుకని ఇక్కడ స్వధర్మాన్ని కనుక వదిలిపెడితే, పరధర్మాన్ని కనుక ఆశ్రయిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకిక్కడ అశ్వత్థామ చూపించాడు. ఎవరన్నా చంపితే వీరస్వర్గం లభిస్తుంది, కీర్తి ఉంటుంది. మరి ఇప్పుడు అశ్వత్థామకి ఏమొచ్చింది? రాజ్యము లేదు, స్వర్గభోగాలు లేవు. మరి ఏమొచ్చింది? 3000 సంవత్సరాల పాటు ఆ శరీరంతో ఉండి, అంటే 3000 సంవత్సరాలు కనుక ఈ శరీరంతో కనుక బ్రతకాలంటే ఆ శరీరం ఎట్లుంటుందో చెప్పండి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత సామాన్యంగా ఏమనుకుంటారంటే, ఇంకా నేను ఉండి చేసేదేముంది, ఎప్పుడు పోతానో, ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు నన్ను తీసుకెళ్తాడో, ఇంకా ఉండి ఏం చేయాలా అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు లోపల మాత్రం ఇంకా ఉంటే బాగుంటుందిలేని కూడా ఉంటుంది. కానీ ఈ శరీరం కనుక ఎప్పుడైతే బాగా అస్తవ్యస్తమైపోయిందో, చెప్పిన మాట వింటం లేదో, మరి బిడ్డలు ఎప్పుడైతే అగౌరవంగా ఉంటున్నారో, తినేటువంటి తిండి కోసం కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని వదిలిపెట్టాల్సి వస్తుందో, అప్పుడు అనుకుంటారు చిచి చస్తే బాగుంటుంది అని. మరి ఇప్పుడు అశ్వత్థామ పరిస్థితి ఏంది? 3000 సంవత్సరాలంట. 100, 200, 500, 600 కాదు, 3000 సంవత్సరాలు. పైన శాపంలో ఏముందంటే, వ్యాధులు, అనేక రకాలైనటువంటి వ్యాధులతోటి, ఈ రక్తం మొదలైనటువంటి వాటి దుర్గంధంతో, అసహ్యకరమైనటువంటి శరీరంతో, ఆకలి దప్పులతోటి, ఎవరు మాట్లాడేవాళ్ళు లేకుండా, ఎవరు మనుషులు కనపడకుండా, కీకారణ్యాల్లో ఒక్కడే ఒంటరిగా తిరుగుతూ ఉండాలి. ఇది అశ్వత్థామ యొక్క శాపం. ఇంత హీనాతిహీనమైనటువంటి బ్రతుకు ఎందుకు కలిగింది? పరధర్మో భయావహ అని భగవద్గీతలో చెప్పారు. పరధర్మాన్ని ఆచరిస్తే మీకు అత్యంత భయం కలుగుతుంది అని చెప్పినటువంటి మాట అశ్వత్థామ మనకి నిరూపించి చూపించాడు. పరధర్మాన్ని ఆశ్రయించి అత్యంత నీచాతి నీచమైనటువంటి కష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇక మరొక మాట ఉంది, స్వధర్మే నిధనం శ్రేయః అని. అంటే స్వధర్మంలో మరణించినా పర్వాలేదు. మరి యుద్ధంలో మరణించాడు దుర్యోధనుడు, డైరెక్ట్గా స్వర్గానికి పోయాడు. మీకు స్వర్గారోహణ పర్వంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం వస్తుంది ఇక్కడ. అంటే అక్కడ దుర్యోధనుడు ఎలా ఉన్నాడో, ఎంత వైభవపేతంగా ఉన్నాడో, ధర్మరాజు బొందితో స్వర్గానికి పోయాడు కనుక చూచి ఆయన సహించలేక, ఏమిటయ్యా ఇది, ఇంత ధర్మాత్ములైనటువంటి వాళ్ళం, మాకేమో ఇదేను, వాడికేమో ఇదే, ఒక్క మంచి పని చేశాడా వాడు జీవితంలో అని అంటాడు. ఈ స్వర్గారోహణ పర్వంలో 18వ పర్వంలో వస్తుంది. సరే అప్పుడు చెప్తున్నాం వివరం అంతా కూడా. అంటే అటువంటి స్వర్గాన్ని పొందాడు దుర్యోధనుడు. మిగిలినటువంటి సోదరులు, మిగిలినటువంటి నానా దేశాధీశ్వరులైనటువంటి రాజులు యుద్ధరంగంలో మరణించి శస్త్రమరణాన్ని పొంది వీరమరణాన్ని, వీరస్వర్గాన్ని అలంకరించాడు. కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయః. క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో, నీ క్షత్రియ ధర్మంలో నువ్వు కనుక మరణించినట్లయితే అది కూడా నీకు మంచిదే. ఎందుకని మంచిది? నీ స్వధర్మంలో నువ్వు కనుక మరణిస్తే నీకు స్వర్గభోగం వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనకి భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ అనేటువంటి రెండు విషయాలు కూడా అశ్వత్థామ విషయంలో మనకి రుజువవుతూ ఉన్నాయి. కాబట్టి మరి కలియుగంలో 3000 సంవత్సరాలు జీవించి ఉండటం అంటే, ఎందుకంటే అశ్వత్థామ జీవించి ఉన్నది కలియుగంలో, కలియుగంలో 3000 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. ఇంకా 1000 ఏళ్ళు లేదు. 3000 ఎప్పుడు అయిపోయింది? 2000 సంవత్సరాలకు ఎంత అయిపోయింది? ఎందుకంటే ఇప్పుడు 5000 సంవత్సరాలైంది మహాభారత యుద్ధం జరిగి, అందుకని 3000 అయిపోయింది. 2000 అంటే ఇప్పుడు ఇది క్రీస్తు శకం, క్రీస్తు శకం. అందువల్ల ఇప్పుడు ఈ 2000 ఆ తర్వాత అశ్వత్థామ 2000 సంవత్సరాల కింద సరిపోయాడు. కాకపోతే కొంతమంది కావాలని బ్రతికిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సరే, ఈ ప్రకారమైనటువంటి జీవితాన్ని గడిపితే ఇంతకన్నా నాకు నరకం మంచిది అని అనుకుంటూ ఉంటారు. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం, ఇంకేంటంటే నరకం మంచిదండి అంటారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు. అదిగో ఆ రకం ఇది పరధర్మో భయావహ అనేటువంటిది. ఇక ధృతరాష్ట్రుడి యొక్క దుర్భర జీవితాన్ని గురించి కూడా మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే భగవద్గీతకి దీనికి సంబంధం ఉంది. ఏమిటి, ధృతరాష్ట్రుడికి ఇటువంటి గతి ఎందుకు పట్టింది? 100 మంది కొడుకులు ఉన్నారు, 100 మంది పోయారు, ఒక్కడన్నా మిగిలితే వీళ్ళకి తలకొరివి పెడతాడు, కానీ ఒక్కడు కూడా లేడు. వాళ్ళకి తలకొరివి ఈయన పెట్టాలి. ఇప్పుడు కొడుకులకే కాదు మన వాళ్ళకు కూడా పెట్టాల. మరి అటువంటి దుర్గతి ఎందుకు కలిగింది ధృతరాష్ట్రుడికి అని అంటే, రాజ్యకాంక్ష, కాంక్ష కోరిక అన్నమాట. కాబట్టి రాజ్యకాంక్ష, దురాశ, అసూయ, దుర్మార్గం ఇవన్నీ ఉన్నాయి ధృతరాష్ట్రుల్లో. న్యాయంగా రాజ్యం రాలేదని తమ్ముడి మీద అసూయ పెంచుకున్నాడు. తాను పుట్టంధుడు గనక అంధుడికి రాజ్యాధికారం లేదు గనక తనకి పట్టాభిషేకం చేయడానికి వీల్లేదు గనక పాండురాజుకి పట్టాభిషేకం చేశాను. కాబట్టి తనకి రాజ్యం రాలేదు, నేను పెద్దవాడిని అయినప్పటికీ పాండురాజు రాజయ్యాడు, ఈ రాజ్యం నాకు రాకపోయినా ఈ సింహాసనం నాకు దక్కకపోయినా అని రోజు అదే అనుకుంటా ఉండేవాడు. అలా అనుకొని 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 ఆశ పెరిగింది, ఈ సింహాసనం నాకు ఎట్ట దక్కుద్దా ఎట్ట దక్కుద్దా అని. తమ్ముడు అరణ్యాలకు పోయాడు భార్యలను తీసుకొని, ఇదే అవకాశం అనుకున్నాడు, పోయి లటిక్కర కూర్చున్నాడు. పాపం భీష్ముడు ఏం అల్లాకపోయాడు, అనవలసినటువంటి వాడు భీష్ముడు, ఆయన ఏం అల్లా ధృతరాష్ట్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి. అందుకని ఆయన కూర్చున్నాడు, పట్టాభిషేకం లేదు కానీ సింహాసనం మీద మాత్రం కూర్చున్నాడు. ఎందుకు అని అంటే, రాజు లేకుండా సింహాసనం ఉండటానికి వీలు లేదు. మీకు తెలుసో తెలియదో, సడన్గా రాజుగారు కనుక చనిపోతే ఆ సింహాసనం ఖాళీ అవుద్ది కదా. మరి మళ్ళీ ఎవరున్నా రాజు అయ్యేదాకా మరి సింహాసనం మీద ఎవరు ఉండరు కదా, మరి ఎట్లా? అందుకని ఇప్పుడు కూడా మీకు తెలుసు, ఒక ప్రధానమంత్రి కనుక చనిపోయాడు అనుకోండి, ఓ ముఖ్యమంత్రి చనిపోయారనుకోండి, ఏం చేస్తారంటే ఆ వార్త బయటికి రాదు. చనిపోయిన తర్వాత 1 రోజైనా 2 రోజులైనా ఆ తర్వాత వ్యవహారం తేల్చుకున్నదాకా ఆ వార్త బయటికి రాదు. ఇంకా చూస్తున్నారు, ఇంకా చివరి దశలో ఉంది, ఇంకా అదిగో ట్రై చేస్తున్నారు, ఇదిగో డాక్టర్లు పర్వాలేదంటున్నారు, కాసేపటికేమో అదే బాగా లాభం లేదంటున్నారు, అది ఏదో వార్తలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత తర్వాత వారసులో తెలిసిన తర్వాత అప్పుడు ఆయన చనిపోయాడు, ఈయన సింహాసనం ఎక్కాడు, అట్లా ఒకేసారి చేస్తాడు. అందుకని ధృతరాష్ట్రుడు పాండురాజు ఎప్పుడైతే అరణ్యాలకు పోయాడో వెంటనే సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కిన తర్వాత ఏమైందనంటే, ఆ సింహాసనాన్ని వదులుకోవాలంటే ఇక అస్సలు కుదరలా, ఎక్కకెక్కకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఇక దిగమంటే ఎట్ట దిగుతాడు, అందుకని దిగటానికి వెళ్ళగాల, దాని మీద బాగా ఆసక్తి ఏర్పడింది. దీన్ని ఎట్లయినా దక్కించుకోవాలనుకున్నాడు. దాన్ని దక్కించుకోవాలంటే పాండవుల యొక్క సంతతి, పాండురాజు యొక్క సంతతి లేకుండా పోతే సరిపోద్ది, అందుకని వాళ్ళని తగలబెట్టాలనుకున్నాడు. అందుకని లక్క ఇంటికి పంపించి లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలనుకున్నాడు. ఆ తర్వాత మన వల్ల కాలేదు కాబట్టి ఎవరో చంపుతారులే అని చెప్పి అర్ధరాజ్యంగా కాండవ ప్రస్థం ఇచ్చి పంపించాడు. సరే వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షించింది, వాళ్ళు జీవించారు, వాళ్ళు మళ్ళీ 4 వైపులా ఉన్నటువంటి 4 దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించి రాజసుయాగం చేసి చక్రవర్తి అయ్యాడు. 23 సంవత్సరాలు అక్కడ పరిపాలన చేశాడు. మళ్ళీ ఎట్లా అని ఆలోచించాడు. అందుకని మాయాజూతం అని దుర్యోధనుడు శకుని వేసినటువంటి ప్లాన్ ప్రకారం ధృతరాష్ట్రుడే పిలిపించి వాళ్ళ చేత మాయాజూతం ఆడించి ఏదో గందరగోళం చేసి మధ్యలో భయపడిపోయి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి పంపించి మళ్ళీ దుర్యోధనుడు వచ్చి కేకలేస్తే మళ్ళీ వాళ్ళ మధ్యలో నుంచి పిలిపించి అప్పుడు అరణ్య అజ్ఞాతవాసాలు పడం పెట్టి వాళ్ళని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించారు. మరి ఏమైంది చివరికి? చివరికి యుద్ధంలో 100 మంది కొడుకుల్ని కోల్పోయి 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాతవాసాలకి, ఏ అరణ్య అజ్ఞాతవాసాలకి పాండవుల్ని పంపించాడో ఆ పాండవుల పంచన కొడుకులందరూ పోయి తిండి కోసమని ఆ ధర్మరాజు పంచన, పాండవుల పంచన భీముడి యొక్క తిట్లు తింటూ రోజు బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భార్యతో సహా. దీన్ని భగవద్గీతలో మనకి ఏం సూత్రం చెప్పారంటే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సంగాత్ సంజాయతే కామ, సంఘభావం ఏర్పడితే కోరిక కలుగుద్ది. ఇప్పుడు ఇది సంఘభావం దేంతో ఏర్పడిందంటే సింహాసనంతో ఏర్పడింది. దక్కక దక్క దొరికినటువంటి సింహాసనాన్ని వదిలిపెట్టడానికి వీల్లేక ఆమెను పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ దాంతో సంఘభావం ఏర్పడిందో ఇది నాకే ఉండాలనే కోరిక కలిగింది. ఎప్పుడైతే కామాత్ క్రోధోభిజాయతి కోరిక ఎప్పుడైతే కలిగిందో పాండవుల్ని ఏదో రకంగా అంతం చేయాలనేటువంటి కోపం వచ్చింది. క్రోధాత్ భవతి సమ్మోహ, ఈ క్రోధం వల్ల ఏమైందంటే మోహం కలిగింది, అంటే ఈ రాజ్యం నాకే ఉండాలా, ఇది నాదే అనేటువంటి భావన కలిగింది. సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి తప్పిపోయింది, అంటే బుద్ధిహీనుడైపోయాడు. నిజంగా వేద వేదాంగాలు అభ్యసించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. షడంగ సహితముగా వేద వేదాంగాలు, అంటే వేదాంగాలు ఆరు ఉన్నాయి, ఆరు వేదాంగాలతో పాటుగా వేదాలు అభ్యసించినటువంటి వాడు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు, తపస్సు చేసినటువంటి వాడు, అటువంటి ధృతరాష్ట్రుడికి దుర్బుద్ధి పుట్టింది. ఎందుకనంటే ఇదిగో దీని కారణంగా ఈ బుద్ధి ప్రకారం పాండవులను అంతం చేయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి ఏమైందనంటే, తన 100 మంది కొడుకుల్ని పోగొట్టుకొని నానా దేశాధీశ్వరులైనటువంటి రాజులందరినీ కూడా పోగొట్టి 18 లక్షల సైన్యాన్ని 18 రోజుల్లో నామరూపాలు లేకుండా చెయ్యటానికి కారణమైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, సంఘం వల్ల కామం, కామం వల్ల క్రోధం, క్రోధం వల్ల లోభం, లోభం వల్ల బుద్ధి మాంద్యం, బుద్ధి మాంద్యం వల్ల సర్వనాశనం. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడు సర్వనాశనం అయిపోయాడు. దేని కారణంగా? సంఘాత్, ఆ సింహాసనంతో తనకున్నటువంటి సంఘభావం వల్ల. ఇది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. సరే, ఇది మనం విశ్లేషణ చేశాం. ఇది మహాభారతంలోది కాదు, మహాభారతానికి భగవద్గీతకి ఉన్నటువంటి లింకు. ఎందుకంటే మనం భగవద్గీతని, వేదాంతాన్ని తెలుసుకుంటున్నాం కనుక, మరి భగవద్గీతలో ఉన్నటువంటి దానికి భారతంలో ఉన్నటువంటి సంఘటనలకి ఉన్నటువంటి లింక్ ఏమిటో మనం తెలుసుకోవటం కోసం. సరే, అక్కడ అశ్వత్థామ గర్భంగం జరిగింది. తన తల మీద ఉన్నటువంటి సహజమైనటువంటి మణిని పెరికి పాండవులకి ఇచ్చేశాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. మరి పాండవులేమో శ్రీకృష్ణుడిని ముందుంచుకొని త్వరపడుతూ ప్రాయోపవేశానికి కూర్చున్నటువంటి ద్రౌపదిని కలుసుకోవటం కోసం వేగంగా ఆ రథాల మీద వచ్చారు. వాళ్ళందరూ కూడా రథం నుంచి దిగారు. దీనంగా శోకదేవతలా ఉంది ద్రౌపదీదేవి. ఆమెను చూశారు, దుఃఖానికి లోనై, శోకానికి లోనై, ఆనందానికి దూరమై, తన బిడ్డలు 5 కూడా ఒక్కసారే మరణించారనే సంగతి తెలుసుకున్నటువంటి ద్రౌపది ప్రాయోపవేశంలో కూర్చుంది. అంటే తాను మరణించాలి అని కూర్చుంది. అశ్వత్థామని చంపటమా లేకపోతే నేను సావటమా అనేటువంటి పద్ధతిలో కూర్చుంది ద్రౌపది. ఆ ద్రౌపది చుట్టూ కూడా చేరి 5 పాండవులు శ్రీకృష్ణుడు చుట్టూ నిలబడ్డారు. ధర్మరాజు యొక్క అనుమతితోటి, అంటే ఆయన సైగ చేయటంతో భీముడు అంటున్నాడు ద్రౌపదితో. ఎందుకంటే ధర్మరాజుకి ద్రౌపదితో మాట్లాడటానికి కొద్దిగా లోపల భయం ఉంది. కారణం ఏమిటంటే, నిన్న మనం తెలుసుకున్నాం, రావడంతో ద్రౌపది ధర్మరాజుని, పోతే పొయ్యారులయ్యా కొడుకులు, నీకు రాజ్యం వచ్చింది కదా, హాయిగా పరిపాలించుకోమని చెప్పింది. మళ్ళీ అలాంటి మాటలు ఏమైనా వినాల్సి వస్తుందేమోనని భీముడికి చెప్పాడు. ఏదో పడితే వాడే పడతాడే. అందుకని భీముడు అన్నాడు, కళ్యాణి, నీ కుమారుని చంపినటువంటి ఆ అశ్వత్థామ శిరోమణి ఇదిగో, నీవు చెప్పావు కదా శిరోమణిని తెచ్చివమని, ఇదిగో శిరోమణి. అతడు ఓడిపోయాడు. శోకాన్ని విడిచిపెట్టు, క్షాత్రధర్మాన్ని స్మరించు. ఏమిటి క్షాత్రధర్మం? యుద్ధరంగంలో వీరమరణం చెందినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, గెలిచినటువంటి వాళ్ళు రాజ్యాన్ని పాలిస్తారు. క్షత్రియుడిగా పుట్టినటువంటి వాడికి అదో ఇదో ఏదో ఒకటి జరుగుద్ది, అటు గెలవటమో ఇటు సావటమో ఏదో ఒకటి జరుగుద్ది. గెలిస్తే రాజ్యం, ఓడితే సరిపోతే స్వర్గం. కాబట్టి ఇప్పుడు నీ కుమారుడు ఇట్లా యుద్ధరంగం, అంటే యుద్ధం చేసి సరిపోయారు కనుక వాళ్ళకి స్వర్గమే వస్తుంది, కనుక నువ్వు శోకాన్ని విడిచిపెట్టు. రాజ్యాన్ని మోసంతో కాజేసినటువంటి దురాత్ముడైనటువంటి దుర్యోధనుడు తొడలు విరగ్గొట్టబడి చనిపోయాడు. నేనే అతన్ని చంపేశాను. అలాగనే నీ చీర్ల పట్టుకొని లాగినటువంటి దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి అతడి రుధిరాన్ని తాగి ఆ రుధిరాన్ని తెచ్చి నీ కుర్రకు రాసి ముడివేశాడు. శత్రువులను అంతా తీరిపోయింది. లోకంలో ఇప్పుడు ఎవ్వరు కూడా మనల్ని వేలెత్తి చూపించేటువంటి వాళ్ళు లేరు, మనల్ని నిందించరు. ఎందుకనంటే అధర్మాలు, అన్యాయాలు, మోసాలు చేసినటువంటి వాళ్ళు కౌరవులు. కానీ మనం ఏనాడు కూడా ఎటువంటి మోసం కానీ అన్యాయం కానీ చేయలేదు. మనందరినీ చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కౌరవులు. మనం వాళ్ళని యుద్ధరంగంలో చంపామే కానీ విడిగా వాళ్ళని చంపాలని మనం అనుకోలే. అంతేకాదు వాళ్ళని మోసం చేయాలని లేదా వాళ్ళని చంపాలని వాళ్ళకి అన్యాయం చేయాలని మనం ఎప్పుడు అనుకోవాలా? మనకి రావాల్సినటువంటి రాజ్య భాగాన్ని మాత్రమే అడిగాం, అంతే తప్ప మనం ఎక్కువ అడగల. ఆ రాజ్య భాగం కూడా ఇవ్వటానికి ప్రాణం ఒప్పకపోతే ఐదుగురికి ఐదూళ్ళైనా సరే బ్రతకటానికి ఇవ్వమని చెప్పి అడిగాం. అంతే తప్ప వాళ్ళు చేసినట్టుగా మనం విషం పెట్టడం కానీ లేదా గంగలో దోయించడం కానీ లేదా నిప్పుల్లో పడేయటం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. బ్రాహ్మణుడని, గురుపుత్రుడని భావించి అశ్వత్థామని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టాం. అశ్వత్థామ కావలసినంత అపకీర్తిని మూటగట్టుకున్నాడు, ప్రాణాలు మాత్రం మిగిలినాయి. కానీ ఆ ప్రాణాలు కూడా ఎలా ఉంటాయంటే 3000 సంవత్సరాల పాటు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అరణ్యాల్లో ఏకాకిగా జీవించాలి. దుర్వాసనతోటి, వ్యాధులతోటి, రక్తపు దుర్గంధంతో హీనాతిహీనంగా బ్రతకాలి. ఇది శ్రీకృష్ణుడు అతడికి ఇచ్చినటువంటి శాపం. ఇక అతడి యొక్క మణిని కూడా అతడు పెరిగి మనకి ఇచ్చేశాడు, అతడి యొక్క ఓటమిని అంగీకరించి. దాంతో అతడు ఇప్పుడు నిర్వీర్యుడైపోయాడు. అతడు అనుభవించాల్సిందంతా ఇప్పుడే కట్టి కనపడేటట్టుగా తయారైంది అన్నాడు భీముడు. భీముడు అలా మాట్లాడేటప్పటికీ ద్రౌపది అంటుంది, భీమసేన, గురుపుత్రుడు నాకు కూడా గురువే. పుత్రమరణాన్ని భరించలేక అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని అతన్ని చంపమన్నానే కానీ ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదు. ఎందుకనంటే పుత్రులు నాకు లేకుండా పోయారు, కానీ నా భర్తలు ఉన్నారు. కానీ కృపికి కృపాచార్యుడు, కృపికి కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపికి ద్రోణాచార్యుడు మరణించాడు, అంటే భర్త మరణించాడు. ఇప్పుడు అశ్వత్థామని కనుక మీరు చంపితే కొడుకు పోతాడు, ఇప్పుడు ఆ ఒంటరిగా ఉంటుంది, నాకంటే ఎక్కువ దుఃఖించాల్సి వస్తుంది, అందుకని వద్దు అయితే మరి వాడిని ఓడించి పంపించేశారు కాబట్టి నేను ఇంతతో సంతోషిస్తున్నాను, సంతృప్తి చెందుతున్నాను. ఇప్పుడు అతని నుంచి మణిని గ్రహించడంతో ఇంకా నాకు ఏ రకమైనటువంటి కోపం కూడా అతని మీద లేదు. ఇప్పుడు అతను మరణించినటువంటి వాడికన్నా కూడా హీనంగా బ్రతుకుతాడు గనక, అతను మరణించిన దానికంటే హీనం గనక నేను ఏ రకమైనటువంటి బాధ పెట్టుకోవట్లేదు. ధర్మరాజు ఈ మణిని తలదాల్చాలి అన్నది. ద్రౌపది కోరిక మీద ధర్మరాజు ఆ మణిని శిరస్సును ధరించాడు. ఆ మణిని ధరించడంతో దివ్యమైనటువంటి తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడు ధర్మరాజు. చంద్రునితో కూడినటువంటి పర్వతంలాగా దివ్యమైనటువంటి శోభతోటి వెలుగొందుతున్నాడు. దాంతో ద్రౌపది సంతృప్తి చెందింది. ఈ ప్రకారంగా సౌప్తిక పర్వం అనేటువంటిది మనకి పూర్తయిపోయింది. ఇంకా రేపటి నుంచి మనం స్త్రీ పర్వాన్ని ప్రారంభిద్దాం.